పదకొండో శ్లోకాలు.
యాతయామం గతరసం
పూతి పర్యుషితం చయత్
పూతి పర్యుషితం చయత్
ఉచ్చిష్టమపి చ మేధ్యం
ఉచ్చిష్టమపి చ మేధ్యం
భోజనం తామస ప్రియం
భోజనం తామస ప్రియం అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిర్దృష్టోయ యుజ్యతే యష్టవ్యమేవేతి మనః తమాధాయ స సాత్వికః.
సాత్వికులకి ఇష్టమైనటువంటి ఆహారం ఏదో అది ఎలాంటిదో చెప్పారు. సాత్వికులకు ఇష్టమైనటువంటి ఆహారం ఆయుష్ని పెంచేటువంటిది, బలాన్ని పెంచేటువంటిది, ఆరోగ్యాన్ని పెంచేటువంటిది, సత్వగుణాన్ని పెంచేటువంటిది, అలాగే సుఖాన్ని ప్రీతిని కలిగించేటువంటిది అని చెప్పారు. ఏమిటి ఆహారం అంటే రసం కలిగినటువంటివి, జిడ్డు కలిగినటువంటి పదార్థాలు, త్వరగా జీర్ణమయ్యేటువంటివి, అటువంటి ఆహారం సాత్వికులకి ఇష్టం. మరి రాజసులకి ఏ ఇష్టం అంటే వాళ్ళకి ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు, ఎక్కువ చేదు, ఎక్కువ పులుపు, ఎక్కువ తీపి, ఈ ప్రకారంగా అన్ని ఎక్కువగా ఉండాలి, బాగా వేడిగా ఉండాలి, పొగలెళ్ళిపోయేటట్టుగా ఉండాలి. అలా ఉంటే వాళ్ళకిష్టం, అవి ఎక్కువగా దాహాన్ని కలిగిస్తూ ఉంటాయి, అలాగే దుఃఖాన్ని, శోకాన్ని, ఆమయాన్ని కలిగిస్తాయి. దుఃఖము అంటే తింటూ తింటూ ఉండగానే శరీరానికి బాధ కలగటం, శోకం అంటే తిన్న తర్వాత మనసుకి బాధ కలగటం, ఆమయం అంటే తిన్న తర్వాత కొద్ది రోజులకి ఏదో ఒక రకమైనటువంటి జబ్బు చేయటం, ఇలాంటివే. ఇక తామసికులకి ఎలాంటి ఆహారం ఇష్టం అంటే రసం లేనటువంటివి, కంపు కొట్టేటువంటివి, పాచిపోయినటువంటివి, ఎంగిలి వాళ్ళు వీళ్ళు తినే అవతల పడేసినటువంటి ఎంగిలివి, అవి ఇష్టంగా ఉంటాయి వాళ్ళకి. ఈ ప్రకారంగా మూడు రకాలైనటువంటి ఆహారాలు చెప్తారు. మనం దేన్ని ఎంచుకోవాలి? సాత్విక ఆహారాన్ని ఎంచుకోవాలి. రాజసికమైనటువంటి లక్షణాలు ఉంటే, రాజసిక ఆహారం ఇష్టమైతే దాన్ని కూడా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల. తప్పనిసరైనప్పుడు రాజసిక ఆహారం తిన్నప్పటికీ కూడా నీ బుద్ధి కనుక సాత్విక ఆహారం కనుక అయినట్లయితే, అంటే కారాన్ని తింటున్నప్పటికీ కారం అంటే ఇష్టం లేక ఎక్కువ కారం, ఎక్కువ పులుపు తింటున్నప్పటికీ ఎక్కువ పులుపు ఇష్టం లేదు కానీ తప్పనిసరి అయింది, అలా తిన్నా పర్వాలేదు కానీ తనకి ఇష్టం మాత్రం ఆ సాత్వికమైనటువంటి ఆహారం అయి ఉండాలి. ఇంతవరకు చెప్పి ఆహార నియమాన్ని గురించి చెప్పి ఇప్పుడు యజ్ఞాల గురించి చెప్పబోతున్నారు. యజ్ఞాల్లో కూడా మూడు రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయని, సాత్విక యజ్ఞం, రాజసిక యజ్ఞం, తామసిక యజ్ఞం. ఎందుకంటే ఈ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం, మూడు శ్రద్ధలు, సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ, కనుక మూడు రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయని. అందులో సాత్విక యజ్ఞాన్ని గురించి నిన్న మనం చెప్పుకున్నాం. ఎలా ఉండాలి సాత్విక యజ్ఞం అంటే, యజ్ఞం చేసేటువంటి వాడు ఏ రకమైనటువంటి కోరిక లేకుండా ఉండాలి, ఫలాపేక్ష లేకుండా ఉండాలి. కోరిక ఫలితము అని అంటే లౌకికమైనటువంటి కోరికలు, ప్రాపంచికమైనటువంటి కోరికలు అవి మాత్రం ఉండకూడదు. మరి ఏముండొచ్చు? మోక్షం కావాలని ఉండొచ్చు, నాకు ఒక సద్గురువు లభించి శాస్త్రాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉండొచ్చు, ఇవి ఉండొచ్చు, కానీ లౌకికమైనటువంటి కోరికలు ఉండకూడదని చెప్పుకున్నాం. అలాగే శాస్త్ర విధిని పాటించాలి, యజ్ఞం చేసేటప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారమే ఆచరించాలి, కానీ అది చెప్తే నేనెందుకు ఆచరించాలని అనుకోకూడదు. కాబట్టి శాస్త్ర విధిని పాటించాలి. అలాగే ఇది నా కర్తవ్యం, నేను చెయ్యాలి. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, భగవంతుడు నాకు దేహాన్ని ఇచ్చాడు, ఈ చేతుల్ని ఇచ్చాడు, ఈ కళ్ళు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చింది యజ్ఞం చేయటానికి అనుకూలమైనటువంటి పరిస్థితి. అలాగనే యజ్ఞం చేయాలంటే కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి సంపద కూడా నా దగ్గర ఉంది. ఇవన్నీ ఇచ్చినటువంటి భగవంతుడికి నేను రుణపడి ఉన్నాను కాబట్టి అందుకని యజ్ఞం చేయాలి, ఇది నా కర్తవ్యం అనేటువంటి భావనతోటి చెయ్యాలి. ఇక మనస్సు ఎప్పుడు కూడా ధర్మమునందు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు కనుక ఉంటే అది సాత్విక యజ్ఞం అవుతుంది. దైవం మనకి ఎన్నో ఇచ్చింది, దేహాన్ని ఇచ్చింది, అవయవాలనిచ్చింది, ఇంద్రియాలనిచ్చింది, మనస్సునిచ్చింది, బుద్ధినిచ్చింది, ఇదిగో ఈ భూమినిచ్చింది, మనకు ఆధారంగా ఆకాశాన్ని ఇచ్చింది తిరగటానికి, అలాగనే ఆహారాన్ని ఇచ్చింది తినటానికి, నీటినిచ్చింది దప్పిక తీర్చుకోవటానికి, వెలుతురునిచ్చింది సూర్యభగవానుడి ద్వారా, చల్లదనాన్ని ఇచ్చింది వెన్నెల ద్వారా, ఇలా అన్ని మనకు కావాల్సినవన్నీ ఇచ్చింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఒక్క క్షణం కూడా వీలు లేకుండా ఆగకుండా మనకి ఇవ్వాల్సింది ఉంటుంది, అదే గాలి. మన ముక్కు దగ్గరికి వచ్చి పీల్చుకో పీల్చుకో అని, అదంటే మనం పీల్చుకుంటే మన ప్రాణం నిలబడుద్ది, అది కనుక ఆగిపోతే ఈ ప్రాణం కాస్త ఆగిపోతుంది. కనుక ప్రాణాన్ని నిలుపుతున్నది కూడా ఆ భగవంతుడే. కనుక భగవంతుడికి మనం రుణపడి ఉన్నాం, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా యజ్ఞం చేయాలి, ఏదో ఒక రకమైనటువంటి యజ్ఞాన్ని. ఒక్కసారి, రెండు సార్లు, మూడు సార్లు, కనీసం జీవితంలో రెండు మూడు సార్లు అయినా ఆ యజ్ఞం అనేటువంటిది చేయటం అవసరం అని. కాబట్టి ఇలా దైవ రుణాన్ని తీర్చుకోవటానికి యజ్ఞాన్ని, సమాజ రుణం తీర్చుకోవటానికి దానాన్ని, శారీరక రుణాన్ని తీర్చుకోవటానికి తపస్సుని చెయ్యాలి అని ఇంతకుముందే చెప్పుకున్నాం. అలాగే యజ్ఞాల్లో పంచయజ్ఞాలు ఉన్నాయి. ఐదుగురికి మనం రుణపడి ఉన్నాం, ఆ రుణాలు తీర్చుకోవటానికి పంచయజ్ఞాలు చేయాలి. ఇప్పుడే చెప్పుకున్నాం దైవానికి రుణపడి ఉన్నామని. కాబట్టి దైవ రుణం తీర్చుకోవాలంటే దైవ యజ్ఞం చేయాలి. అలాగే ఋషులకు రుణపడి ఉన్నాం, మనకు కావాల్సినటువంటి శాస్త్రాలు అందించినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ శాస్త్రాలు అందించి మనకి మోక్ష మార్గం చూపించినటువంటి ఋషులకు మనం రుణపడి ఉన్నాం కనుక ఋషి యజ్ఞం చేయాలి. ఋషి యజ్ఞం అంటే ఎలా చేయాలండి అంటే, మనం శాస్త్రాలని వినటం కానీ చదవటం కానీ, వాటిని పాటించటం కానీ, సాధన చేయటం కానీ, గురువుల్ని ఆశ్రయించటం కానీ, వారిని సేవించటం కానీ, ఇవన్నీ కూడా ఋషి యజ్ఞం కిందకు వస్తాయి. అందుకని అలా ఋషి యజ్ఞాన్ని చేయాలి. అలాగే పితృయజ్ఞం, పితృదేవతలు మనకి దేహాన్ని ఇచ్చారు, ఈ దేహాన్ని పోషించారు, అందువల్ల వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం, ఆ రుణాన్ని తీర్చుకోవాలి. అలాగే నృయజ్ఞం లేదా మనుష్య యజ్ఞం అంటే మానవులందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఏదో ఒక రకంగా, మనం వాళ్ళకి అందిస్తున్నా వాళ్ళు మనకి పరస్పర సహకారం, అందుకని మనుష్య యజ్ఞం. అలాగనే భూతయజ్ఞం అంటే కొన్ని రకాలైనటువంటి జీవులు కూడా మనకి సహాయం చేస్తూ ఉన్నాయి, అందువల్ల ఆ భూతయజ్ఞం కూడా చేయాలి. ఇలా ఐదు రకాల యజ్ఞాలు చేయాలని చెప్తారు. ఇవే కాకుండా కలియుగంలో మరి హోమగుండం, ఈ హోమ ద్రవ్యాలు, ఈ మంత్రాలు, ఈ ఖర్చంతా లేకుండా కొన్ని రకాలైనటువంటి వాటిని యజ్ఞంగా భావించేటట్టుగా చేయమన్నారు. అసలు యజ్ఞము అంటే త్యాగము అని అర్థం, ఏదో మనం త్యాగం చేయాలి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం చేస్తే అది యజ్ఞం, మనో నిగ్రహం చేస్తే అది యజ్ఞం. అలాగనే వైరాగ్యంతో ఉంటే అంటే ఉన్నటువంటి వాటి మీద ఆసక్తి లేకుండా కనుక ఉంటే అది కూడా యజ్ఞమే. అట్లాగే స్వాధ్యాయం, శాస్త్రాలను చదవటం అదొక యజ్ఞం, ప్రాణాయామం చేయటం అదొక యజ్ఞం. అలాగే జ్ఞాన యజ్ఞం అంటే జ్ఞానాన్ని అందుకోవటం, జ్ఞానాన్ని అందించేవాళ్ళు అందించాలా, పొందేవాళ్ళు పొందుతుండాలా, ఆ ప్రకారంగా గురు శిష్యులు ఇద్దరు కలిస్తే జ్ఞాన యజ్ఞం జరుగుతుంది. మరి జ్ఞాన యజ్ఞమే అన్ని యజ్ఞాల కన్నా శ్రేష్టమని కూడా అక్కడ నాలుగో అధ్యాయంలో చెప్పుకోవడం జరిగింది. ఈ ప్రకారంగా అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఈ కాలానికి సరిపోయేటువంటి వాటిని కూడా భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. మరి ఇలా చేసిన తర్వాత రాజసిక యజ్ఞం అంటే సాత్విక యజ్ఞం ఏదో తెలుసుకున్నాం. మరి రాజసిక యజ్ఞం ఏమిటి? సాత్విక యజ్ఞానికి ఆపోజిట్ రాజసిక యజ్ఞం ఏమిటి? చూడండి 12వ శ్లోకంలో చెప్తున్నారు.
అభిసంధాయతు ఫలం
దంభార్థమపి చైవయత్
దంభార్థమపి చైవయత్
ఇజ్యతే భరత శ్రేష్ఠ
ఇజ్యతే భరత శ్రేష్ఠ
యజ్ఞం విద్ధి రాజసం
యజ్ఞం విద్ధి రాజసం
అభిసంధాయతు ఫలం
అభిసంధాయతు ఫలం
దంభార్థమపి చైవయత్
దంభార్థమపి చైవయత్
ఇజ్యతే భరత శ్రేష్ఠ
ఇజ్యతే భరత శ్రేష్ఠ
యజ్ఞం విద్ధి రాజసం
యజ్ఞం విద్ధి రాజసం
భరత శ్రేష్ఠ. ఓ భరత వంశములో జన్మించినటువంటి ఓ అర్జున, ఫలం అభిసంధాయ ఫలితాన్ని ఆశిస్తూ, అభిసంధాయ ఫలితాన్ని కోరుకుంటూ, యత్ దంభార్థం ఏవా ఏదైతే ఆడంబరంగా చేయటం జరుగుతుందో తమ్ యజ్ఞం ఆ యజ్ఞం రాజసం విద్ధి రాజసం అని తెలుసుకో, రాజస యజ్ఞం అని తెలుసుకో. ఇక్కడ రెండే లక్షణాలు చెప్పారు. ఫలితాన్ని కోరుతూ చేసిన, ఆడంబరం కోసం చేసిన, గొప్పతనం కోసం, 10 మందిలో మెప్పు కోసం అలా చేసిన అది రాజసిక యజ్ఞం అవుతుంది. సాధారణంగా యజ్ఞం చేసేటప్పుడు నేను 20,000 ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తున్నా, 30,000 ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తున్నా, 10 మంది బ్రాహ్మణులను పిలిచి చేయిస్తున్నా అని కొంత గొప్పతనానికి పోవాలనేటువంటి ఆలోచన దాదాపుగా అందరికీ ఉంటుంది. అది ఉండకూడదు అంటున్నారు. అలాగే ఏ ఫలితాన్ని కూడా ఆశించకూడదు. అప్పుడే మనం యజ్ఞం చేసినట్లు అవుతుంది. అందుకని చెప్తున్నారు ఇజ్జతే అలాగనే చేస్తే తమ్ యజ్ఞం రాజసం విద్ధి అది రాజస యజ్ఞం అని తెలుసుకో అంటుంది. కనుక కోరిక ఉండకూడదు, గొప్ప కోసం చేయకూడదు. ఇదే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఫలాపేక్ష లేకుండా చేసేటువంటిది సాత్విక యజ్ఞం, ఫలాపేక్షగా చేసేది రాజసిక యజ్ఞం. ఇది తేడా. అలాగే ఇది నా కర్తవ్యం అని చేసేటువంటిది సాత్విక యజ్ఞం. దంభం కోసం, దంభాచారం కోసం, గొప్పతనం కోసం చేసేటువంటిది రాజసిక యజ్ఞం. ఈ రెండు భేదాలు. అయితే సాత్విక యజ్ఞానికి రాజసిక యజ్ఞానికి కూడా ఒక సామ్యం కూడా ఉంది. ఏమిటంటే వాళ్ళు శాస్త్ర విధిని పాటిస్తారు, వీళ్ళు శాస్త్ర విధిని పాటిస్తారు. రాజసికులకు కూడా అమ్మో దీని ఫలితం మనకు దక్కాలి కదా, ఫలితం కోరుతున్నాడు కాదు, ఫలితం దక్కాలి కదా, అందుకని చాలా జాగ్రత్తగా చేయాలనుకుంటారు. అందుకని శాస్త్ర విధిని మాత్రం వీళ్ళు కూడా పాటిస్తూ ఉంటారు. శాస్త్ర విధిని పాటిస్తేనే మనసు స్థిరంగా స్థిమితంగా ఉంటుంది. ఇక్కడ దంభాచారం కోసం చేస్తే స్థిరంగా మనసు ఉండదు. అందుకే చెప్తున్నారు ఇక్కడ అభిసంధాయత్ ఫలం, ఫలం అభిసంధాయత్. ఫలితాన్ని కోరుకున్నంతసేపు మనసు అశాంతిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. గట్టిగా ఈ యజ్ఞం నేను దీనికోసం చేస్తున్నా. ఏమండి పిల్లలు పుట్టాలంటే యజ్ఞం చేయమన్నారు, అదిగో దశరథుడు చేశాడు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్పారు, కాబట్టి నేను కూడా చేద్దాం అనుకున్నాం. సరే ఏదో సందర్భం కలిసింది, యజ్ఞం చేయటానికి కూర్చున్నాం. యజ్ఞం చేయటానికి కూర్చుంటే మనకి దాని మీద కన్నా కూడా కుడతారా కుట్టరా కొడతారా కొట్టారా ఏమో అప్పుడు దశరథుడు గుర్తారు కానీ నాకు కూడా కొడతారని గ్యారంటీ ఏంటి? ఇలాంటి ఆలోచనలు వస్తావు. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చెప్పేటువంటి మంత్రాలను వినటం జరగదు, అక్కడ చెప్పినటువంటి విధి విధానం కూడా చెయ్యాలన్నా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అది సరిగా వినం కాబట్టి. కాబట్టి మనసు ఆందోళనాపూరితం అవుతుంది కోరిక కనుక ఉన్నట్లయితే. కనుక కోరిక లేకుండానే ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి రోగికి డాక్టర్ ఏం చెబుతాడు, ఏమవుతుందో అనేటువంటి ఆందోళన ఉంటుంది ముందు. ముందుగానే ఏమైనా టెస్టులు అంటారేమో, పెద్ద పెద్ద టెస్టులు ఏమైనా రాస్తారేమో, ఏమో ఇప్పుడు దేనికి పోయినా టెస్టులు రాస్తున్నారంట, దానికి 6,000, 7,000, 10,000 అడుగుతారంట. ఇవన్నీ ముందుగానే ఆలోచించుకున్నాం అనుకోండి, ఒక రకమైనటువంటి భయం ఏర్పడుతుంది. భయం ఏర్పడి ఈ జబ్బు కూడా కొంచెం తగ్గే సూచన కానీ మామూలుగా కొద్దిగా పెరిగేటువంటి సూచనలే వస్తూ ఉంటాయి. అందుకనే మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక మనసు ఎప్పుడు కూడా ఫలాసక్తిని కోరుకోకూడదు, ఆందోళన చెందకుండా ఉండాలి. ఇక రెండవది ఏమిటంటే దంభార్థమపి చేయవయ్యత్ అన్నారు. దంభం కోసం, 10 మందిలో గొప్ప కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, దంభాచారం కోసం, తమ యొక్క సంపదల్ని ప్రదర్శించడం కోసం ఇలా చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా రాజసికమైనటువంటి యజ్ఞాలు. మైకులు పెట్టి, ఒకటి రెండు మైకులు కాదు, 20 మైకులు తెచ్చి చుట్టూరు పెట్టి గోల గోలగా చేసి, లేదా చాలామందిని చేయించే వాళ్ళని పిలిచి అన్నిటికన్నా ఎక్కువ ఎక్కువగా కావాల్సినటువంటి పదార్థాలను ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి భోజనాలు పెట్టి అంతా అయిపోయిన తర్వాత చెప్పుకునేది ఏంటంటే 3 స్వీట్లు, 4 స్వీట్లు, 5 హాట్లు, 2 హాట్లు, 3 హాట్లు అని హాట్ హాట్గా చెప్పుకుంటూ ఉంటాయి. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. మనం చేస్తున్నది యజ్ఞం, భోజనం కాదు. అది కూడా ఉంది, నిన్న మనం చెప్పుకున్నా యజ్ఞంలో భోజనం అనేటువంటిది ఉండాలి, భోజనం లేకుండా యజ్ఞం ఉండకూడదు. అలాగని చెప్పి అదే ప్రధానం కాదు, అది యజ్ఞానికి సహకారమే కానీ అది ఆహారానికి సహకారంగా యజ్ఞంగా చేస్తున్నాం కనుక ఆ ప్రకారంగా ఉండదు. ఈ రకమైనటువంటి ఆలోచనల వల్ల ఏమొద్దంటే మనలో అహంకారం పెరుగుతుంది. గొప్ప గొప్ప సాధువులు, సన్యాసులు, స్వామీజీలు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ దంభాచారానికి లొంగుతూనే ఉంటారు. ఒక యజ్ఞం చేస్తున్నారంటే దానికి పెద్ద ప్రచారం, బ్రహ్మాండమైనటువంటి ప్రచారం ఇస్తారు, ఆ తర్వాత అందరినీ సమకూరుస్తారు, దానికి కావాల్సినటువంటి ఖర్చు కంటే 4 రెట్లు వసూలు చేస్తారు, ఇంకా ఏదేదో చేస్తారు, దానికి అనేక హంగులు ఏర్పాటు చేస్తారు. అంటే యజ్ఞం జరిగేది మాత్రం కొద్దే, మిగిలిన హంగులన్నీ కూడా ఎక్కువ. దీనికేమో రూపాయి ఖర్చు అయితే 10 రూపాయలేమో మిగతా వాటికి ఖర్చు అవుతాం అంట. అలా చేసేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజసిక యజ్ఞాలు. ఏ కొంతమంది ఏమో తమలో ఉన్నటువంటి దోషాలు కప్పిపుచ్చుకోవటానికి, నీచ కార్యాలని కప్పిపుచ్చుకోవటానికి కూడా యజ్ఞాలు చేస్తుంటారు. యజ్ఞంగా చేస్తే వాళ్ళు చాలా మంచివాళ్ళు, పుణ్యాత్ములు, వాళ్ళు భక్తులు అని అనుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి రాజసిక యజ్ఞంలో ఏం జరుగుతుందంటే నటన ఎక్కువ, చిత్తశుద్ధి తక్కువ. అంతరంగంలో శాంతి ఉండదు, బహిరంగంలో మాత్రం బ్రహ్మాండమైనటువంటి మోత ఉంటుంది. కనుక మనకి లోపల సంతృప్తి కలగాలి. ఈ యజ్ఞం చేశాం, సక్రమంగా చేశాం, విధి ప్రకారం చేశాం, నాకు చాలా సంతృప్తి అనేటువంటి భావన కలగాలి. ఇతరులకి చెప్పటం కాదు, తనకు ఆ భావన కలగాలి. అయితే మరి వీళ్ళు కూడా శాస్త్ర విధిని పాటిస్తారు, అదొక గొప్పగా భావిస్తారు. నేను ఎలా చేశాననుకున్నారు అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అందుకని రాజసిక యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి కోరికను వదిలిపెట్టడం, రెండోది డంభాచారానికి పోకుండా ఉండటం. ఈ రెండు ఉంటే చాలు, అది సాత్విక యజ్ఞం అయితే. ఇక మూడోది తామసిక యజ్ఞం. మరి తామస యజ్ఞం ఎట్లా చేస్తుంటారు, ఎలా చేస్తారు మనకి 13వ శ్లోకంలో చెప్తున్నారు. 13వ శ్లోకం ద్వారా
విధి నమ సృష్టానం
విధిహీనమ సృష్టాన్నం
మంత్రహీనమ దక్షిణం
మంత్రహీనమ దక్షిణం
శ్రద్ధా విరహితం యజ్ఞం
శ్రద్ధా విరహితం యజ్ఞం
తామసం పరిచక్షతే
తామసం పరిచక్షతే
విధిహీనమ సృష్టాన్నం
విధిహీనమ సృష్టాన్నం
మంత్రహీనమ దక్షిణం
మంత్రహీనమ దక్షిణం
శ్రద్ధా విరహితం యజ్ఞం
శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే
వీళ్ళకి శాస్త్ర విద్య పని లేదు. ఎవరు చేయిస్తే బాగుంటుంది యజ్ఞం, ఎవరు యజ్ఞం చేయించడానికి కావలసినటువంటి మంత్రాలు కానీ విధి విధానాలు కానీ తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళ చేత యజ్ఞం చేయిద్దాం అనేటువంటి ఆలోచన ఉండదు. ఎవరు చీప్గా చేస్తే వాళ్ళ చేత యజ్ఞం చేయిస్తారు, లేదా ఎవరన్నా యజ్ఞం చేస్తూ ఉంటే ఆ పక్కన కూర్చొని వీళ్ళు కూడా ఒక పొయ్యి లాంటిది ఒకటి పెట్టుకొని దాంట్లో పొలలు వేసుకుంటూ కూర్చుంటారు. అంటే డబ్బు ఖర్చు కాకుండా ఉండాలి, అది శాస్త్ర విధిని పాటించాల్సినటువంటి అవసరం లేదు. రెండవది అసృష్టాన్నం, అంటే అన్నదానం చేయటం అనేది లేదు. వాళ్ళ కడుపుకు తినాలి కానీ ఎవరికన్నా పెట్టేటువంటి విషయం మాత్రం వాళ్ళకే ఉండదు, అందుకని అన్నదానం లేదు. ఒకవేళ ఎవరినైనా కానీ యజ్ఞం చేసి అన్నదానం చేస్తుంటే అక్కడికి పోయి తిని మనం కూడా చేసినట్టే అనుకుంటారు. ఇక మూడవది మంత్రహీనం, మరి వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అయినప్పుడు ఆ మంత్రాలు మాత్రం ఎట్లా ఉంటాయి? ఎందుకంటే చీప్గా వచ్చేటువంటి వాళ్ళు చేయిస్తే చీప్గా ఉంటాయి మంత్రాలు కూడా, అందుకని మంత్రహీనం, మంత్రాలతో కూడా వాళ్ళకి పని లేదు. అదక్షిణం, దక్షిణలు ఇవ్వటం కూడా వాళ్ళకి లేదు, తెలియదు. దక్షిణ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు పక్కకి తిరుగుతారు, లేదా అవతలకి వెళ్ళిపోతారు, లేదా ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉండి ఇది విన్నట్టుగా ఉంటారు. శ్రద్ధా విరహితం, శ్రద్ధ ఏమాత్రం లేకుండా చేసేటువంటి యజ్ఞం తామసం పరిచక్షతే, తామసం యజ్ఞం అని పిలువబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఐదు విషయాలు చెప్పారు తామస యజ్ఞం, ఎందుకంటే మనం చేసే యజ్ఞం తామస యజ్ఞం అవుద్దేమో చాలా జాగ్రత్తగా ఒక్కసారి గమనించండి అని చెప్పడానికి భగవానుడు తామస యజ్ఞానికి చక్కని జాగ్రత్తలు చెబుతున్నారు. శాస్త్ర విధిని పాటించకుండా, అన్నదానం చేయకుండా, మంత్రాలు చదవకుండా, చదివినా ఏదో తూతూ మంత్రాలు చదువుతా, దక్షిణలు సమర్పించకుండా, శ్రద్ధ ఏమాత్రం లేకుండా చేసేటువంటి యజ్ఞం తామస యజ్ఞం అని ఇక్కడ ఐదు దోషాలు చెప్పారు మొత్తం. ఒకటి విధిహీనం, శాస్త్ర విధి పాటించకుండా చిత్తం వచ్చినట్లు చేసేది తామసిక యజ్ఞం. నియమాలు, విధి విధానాలు, శాస్త్రం ఎలా చెబుతున్నదో వాటిని పాటించకపోతే శ్రేయస్సు కలగదు. అలాంటి యజ్ఞం చేసినా చేయనట్లే, ఫలితం లేకపోగా ఒక్కొక్కప్పుడు మానవత్వం నుంచి పతనం కూడా జరగవచ్చు, వాళ్ళలో మానవత్వం కూడా తొలగిపోతుంది ఈ తామసిక యజ్ఞాలు చేసేటువంటి. ఎందుకంటే కృతులు చెప్పినట్టు వినేవాళ్ళు నరులు, మతులు చెప్పినట్టు వినేవాళ్ళు వానరులు అన్నారు. కృతులు చెప్పినట్టు వింటే నరులు, అంటే వేదాలు చెప్పినట్టుగా వింటే నరులు. మతులు అంటే వాళ్ళ బుద్ధి ఎంత చెప్తే అంత చేసేటువంటి వాళ్ళు వానరులు అని కూడా తెలియజేయటం జరిగింది. కనుక ఈ విధి, శాస్త్ర విధి అనేటువంటిది చాలా ముఖ్యం. శాస్త్ర విధి తెలిసినటువంటి వారే యజ్ఞం చెయ్యాలి, చేయించాలి, అప్పుడే మనకి సరైనటువంటి ఫలితం. ఇలా శాస్త్ర విధిని పాటించకుండా చేస్తే ఫలితము లేదు, సమయం కూడా వృధా చేసుకోవటమే. స్వేచ్ఛగా చేసేటువంటి యజ్ఞం దక్ష యజ్ఞం అవుతుంది. దక్ష యజ్ఞం ఏమైందో తెలుసు కదా, దక్ష యజ్ఞం దక్షుడు యజ్ఞం చేయాలనుకున్నాడు, నిరీశ్వరు యజ్ఞం చేయాలనుకున్నాడు, ఈశ్వరుణ్ణి పిలవకుండా యజ్ఞం చేయాలనుకున్నాడు. ఈశ్వరుడు తన అల్లుడు కదా, వాడు నన్ను గౌరవించలేదు, అందరు లేచి నిలబడితే శివుడు నిలబడలేదు, కాబట్టి నిరీశ్వర యజ్ఞం చేయాలనుకున్నాడు. తలపెట్టాడు. చాలా మంది పండితుల్ని పిలిచాడు. మేము మాత్రం చేయలేమయ్యా అని చెప్పారు. ఈయనేమో ప్రజాపతి, దక్షుడు, సామాన్యుడు కాదు. అందుకనే ఆయన కొంతమందిని ఎంచుకున్నాడు. నా చెప్పుకున్నానే అంటే యజ్ఞానికి మంచి మంచి వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతా ఉంటే ఎవరో చీప్గా వచ్చే వాళ్ళని పిలుచుకోవాలి కదా, అందుకనే వాళ్ళని పిలిచాడు. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే. నిరీశ్వర యాగం చేయాలంటే మేము చేయిస్తాం, మీరు మాకు బాగా దండిగా డబ్బులు ఇస్తే చాలు. ఓ రైట్, రెడీ రెడీ అన్న యజ్ఞం మొదలుపెట్టాడు. ఈశ్వరుని పిలవాల, అందరిని పిలిచాడు. ఏమైంది ఆ కథ అంతా మీకు తెలుసు. సతీదేవి వచ్చింది, ఈశ్వరుడి భార్య, దక్షుడి కూతురు. ఆమెను అవమానించాడు. అవమానిస్తే ఆ అగ్నిలో దగ్ధమైపోయింది. దాంతో కోపం వచ్చి ఈశ్వరుడు తాండవ నృత్యం చేసి అప్పుడు వీరభద్రుడు పంపించాడు. ఆ వీరభద్రుడు ఈ యజ్ఞం మొత్తాన్ని కూడా నాశనం చేశాడు. దక్షుడి యొక్క తలకాయ నరికేసి ఆ హోమగుండంలో పడేశాడు. ఆ తర్వాత దేవతలంతా కూడా ఈశ్వరుని ప్రార్థిస్తే అప్పుడు ఆయనకి మేక తలకాయ వచ్చింది. కనుక నిరీశ్వరవాదంతో చేసేటువంటి యజ్ఞం అదిగో అలాంటి యజ్ఞం అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా తామసిక యజ్ఞం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. రాజసిక యజ్ఞం చేస్తూ ఉంటే కొద్దిగా మార్చుకోవచ్చు, ఏమి లేదు, కోరిక ఉంటే కోరికను తీసేసుకుంటే సరిపోయి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు, ఇదంతా వ్యతిరేకమే. ఇక రెండవది అసృష్టాన్నం. యజ్ఞానికి రెండు దేహాలు. యజ్ఞానికి రెండు దేహాలు ఏంటండి? అవును, స్థూలదేహం, సూక్ష్మదేహం రెండు ఉన్నాయి. స్థూలదేహం ఏమిటి? అన్నదానం. సూక్ష్మదేహం ఏమిటి? దక్షిణదానం. అన్నదానం అన్నదానంగానే చేస్తేనేమో అది స్థూలం, దక్షిణలు ఇస్తేనేమో అది సూక్ష్మం. అంటే ఈ రెండు ఉండాలి యజ్ఞానికి అని. కాబట్టి అన్నదానం చేయాల్సిందే, అలాగే దక్షిణలు ఇవ్వాల్సిందే. అన్నదానం ఎలాంటిదో తెలుసు. అన్ని దానాల్లోకి అన్నదానం శ్రేష్టమని అందరూ చెప్తారు. ఎందుకని? ఏది ఇచ్చినా కూడా చాలనే పని లేదు, ఒక అన్నం మాత్రమే చాలనాలి. ఎంత తింటాడు? పట్టిన వరకు నెడతాడు, ఇంకా ఆ తర్వాత ఇక నాకు వద్దట, ఇక చాలండి. కనుక అది ఒక్కటే, డబ్బు కానీ ఇంకేదన్నా కానీ ఇస్తామంటే ఈ అంటుంటారు. అందుకని అన్నదానం అనేటువంటిది అన్ని దానాలకన్నా శ్రేష్టమైనటువంటిది. అందరిలో భగవంతుడిని చూడటం లేదా అందరినీ కూడా భగవంతుడిగా చూడటం అనేటువంటి సాధన కూడా ఇందులో దాగి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కాబట్టి అన్నం ఎవరైతే తింటున్నారో వాళ్ళందరూ కూడా పరబ్రహ్మ స్వరూపాలే అనేటువంటి భావన చేయటానికి వీలయ్యేటువంటిది అన్నదానం. అన్ని పుణ్యకార్యాల్లో మన ఇళ్లలో చేసేటువంటి లౌకికమైనటువంటి ఫంక్షన్లో కూడా, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కూడా ఈ అన్నదానం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. అన్నం బహుకుర్వీత్ తద్వ్రతం అన్నది వేదాంతం. అన్నం బహుకుర్వీత్, అన్నవృద్ధి బాగా జరగాలి, ఇది వ్రతం. అన్నవృద్ధిని జరిపించడం వ్రతం. ఇది ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అటువంటి అన్నదానం లేనటువంటి యజ్ఞం తామసిక యజ్ఞం అవుతుంది. కనుక అన్నదానం ఉండాలి. అలాగే మంత్రహీనం, మంత్రం మంత్రాధీనంతు దైవతం. మంత్రాధీనంతు దైవతం, మంత్రం దైవానికి అధీన, దేవతలు మంత్రానికి అధీనులై ఉంటారు. మంత్రం చదివితే దేవతలు దిగి రావాలి, అది మంత్రానికి ఉన్నటువంటి శక్తి. అయితే మనకి అనుమానం ఏంటంటే ఏది దిగొచ్చి ఎక్కడ కనపడతలేదండి అంటాం. దేవతలు కనపడరు, ఎందుకంటే వాళ్ళకి దేహం లేదు. దేవతలు దేహం లేనటువంటి వాళ్ళే దేవతలు. కనుక వాళ్ళంతా రావాలి ఇక్కడికి. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు. ఆ వ్రతంలో అందరు కథ ముఖ్యం అనుకుంటారు, కానీ కథ కాదు, ముందు జరిగేటువంటి పూజ ముఖ్యం. అక్కడ ఏం చేస్తారు? మన చేత తమలపాకులు, ఒక్కలు, డబ్బులు, ఒక రూపాయి డబ్బులు, అలాగనే పసుపు కొమ్ములు, మరి ఖర్జూరాలు ఇవన్నీ ఇచ్చి పెట్టిస్తుంటారు. అంటే ఒక్కొక్క దేవతను ఆహ్వానిస్తే ఆ దేవత రావటానికి అక్కడ ఆసనంగా ఈ ఏర్పాటు చేస్తామన్నమాట. అట్లా 64 ప్లేసుల్లో ఈ 64 చోట్ల ఈ పెట్టిస్తుంటారు. తెలిసినటువంటి వాడు, అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పద్ధతి ప్రకారం చేయించాలని తెలిసినటువంటి వాడు, మన ఇంట్లో మామూలుగా ఓ పీట మీద వేయిస్తే అది సరిగ్గా చేసినట్టు కాదు. ఎందుకనంటే 64 పెట్టడానికి ఓ పీట సరిపోతుందా? ఒకదాని మీద ఒకటి పెట్టాలి. ఒకదాని మీద ఒకటి పెట్టాలంటే ఒక దేవతను పిలిచాము, అక్కడ ఈ తమలపాకులతో కూడినటువంటి వస్తువులు పెట్టాము, ఇంద్రాయ అని ఇంద్రుడిని ఆహ్వానించాము, ఇంద్రుడు వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత అగ్నిదేవుడికి మళ్ళీ పెట్టాలి, అది మొత్తం నిండిపోయింది. అప్పుడు ఆ ఇంద్రుడి నెత్తి మీద ఈ అగ్నిదేవుడిని పెడతాం, అంటే అగ్నిదేవుడు వచ్చి ఇంద్రుడి నెత్తి మీద కూర్చోవాలి, ఆ తర్వాత ఆయన నెత్తి మీద ఇంకొక దేవుడు కూర్చోవాలి. ఎందుకంటే 64 రావు చాలవు కదా, అక్కడ 15-16 పడతాయి. అప్పుడు ఒక్కొక్కళ్ళ మీద ముగ్గురు కూర్చోవాలి. అంటే ఏమిటి అసలు అర్థం? ఆ పెట్టేటువంటి బ్రాహ్మణుడికి నిజంగా దేవతలు వచ్చారన్న సంగతి తెలియదు, ఈ చేసేవాడికి అసలు సంగతే తెలియదు, దేవతలు వస్తున్నారు. ఆయన పెట్టమన్నాడు, ఈయన పెట్టేశాడు. ఆయన పట్టుకోమంటే పట్టుకున్నాడు, ముట్టుకోమంటే ముట్టుకున్నాడు, అంతే. దీనికి ఏం సంబంధం లేదు. కనుక అది చేసేటువంటి వాడు చాలా జాగ్రత్తగా చేయాలి, కానీ అలా చేయదు. ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ కావాలి. ఆ పెద్ద ప్లేస్లో ఖచ్చితంగా ఏ మూలలో ఏ దేవత, ఎక్కడెక్కడ ఏ దేవతలు రావాలి, ఎందుకంటే వాళ్ళకి దేవతలకి అందరికీ దిక్కులు ఉన్నాయి, మూలలు ఉన్నాయి, మధ్య భాగం ఉంది, అధోభాగం ఉంది, ఊర్ధ్వభాగం ఉంది, ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టించి ఆ దేవతను ఆహ్వానించాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మంత్రాధీనులైనటువంటి వాళ్ళు దేవతలు, మంత్రానికి అధీనులు, మంత్రం ద్వారా పిలిస్తే ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పడం కోసమే ఇదంతా కూడా చెప్తాను. కాబట్టి ఈ ప్రకారంగా మంత్రోచ్చాటన చేస్తే దేవతలు మన ముందుకి రావాలి. దీనికి ఉదాహరణగా ఇంకోటి కూడా ఉంది మహాభారతంలో. జనమేజయుడు సర్పయాగం చేశాడు. సర్పయాగం ఏమిటండి అని చాలామందికి ఆ భారతం తెలియకపోతే ఇది కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది భారత కథలో అల్లుకుపోవాలి, ఇది ముందు వస్తుంది. జనమేజయుడి తండ్రి పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజుకి భృంగి శాపం ఉంది. 7 రోజుల్లో సరిపోతావు, అది పాము కాటుకు సరిపోతావు, తక్షకుడి యొక్క కాటుకు సరిపోతావు. కాబట్టి ఆయన 7 రోజులు కూడా భాగవతాన్ని విన్నాడు శుకుడి ద్వారా. అయితే శాపం ప్రకారం ఆయన తక్షకుడి యొక్క కాటుకే బలయ్యాడు. ఇది విన్నాడు జనమేజయుడు. ఆ తర్వాత చాలా కాలానికి ఆయన పెద్దోడయ్యి రాజ్యానికి వచ్చిన తర్వాత, నా తండ్రిని తక్షకుడు చంపాడా, అసలు ఒక పావు కూడా ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పి సర్పయాగం చేయాలనుకున్నాడు. సరే, అది చేయటానికి సిద్ధపడ్డవాళ్ళు వచ్చారు, గట్టి గట్టి మంత్రగాళ్ళే వచ్చారు. మరి వాళ్ళు ఆ సర్పయాగం మొదలుపెట్టారు. ఆ మంత్రాలు చదువుతా ఉంటే కుప్పలు కుప్పలుగా వచ్చి పావులన్నీ కూడా ఆ హోమగుండంలో పడిపోయి చచ్చిపోతా ఉన్నాయి. ఆ చూచే వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. వస్తా ఉన్నాయి గుంపులుగా వస్తా ఉన్నాయి, వచ్చి పడిపోతా ఉన్నాయి. సరే, తక్షకుడి యొక్క వంతు వచ్చింది. ఆయన ఏం చేశాడు? కదిలాడు, ఈ మంత్ర ప్రభావంతో కదిలాడు. కదిలి ఆయన దేవేంద్రుడి దగ్గరికి పోయి నువ్వే నన్ను రక్షించాలన్నాడు. అబ్బే ఏం పర్వాలేదు, నిన్ను కదా పిలిచింది, నువ్వు నా సింహాసనానికి చుట్టుకో, నేను కదలను నువ్వు కదిలే పని లేదు, వాళ్ళ మంత్రం వృధా అయిపోద్ది అన్నాడు. సరే, ఆయన చుట్టుకున్నాడు దేవేంద్రుడి యొక్క సింహాసనానికి చుట్టుకున్నాడు తక్షకుడు. వీళ్ళు తక్షకాయ స్వాహ అంటే తక్షకుడు రావటల్లా ఏందని దివ్య దృష్టితో చూస్తే దేవేంద్రుడి యొక్క సింహాసనాన్ని చుట్టుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవేంద్రుడితో సహా తక్షకుడని మంత్రం చదివారు. సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారు. సహేంద్ర తక్షకాయ స్వాహ, ఇంద్రుడితో సహా తక్షకుడు సింహాసనం గదిలింది, వస్తా ఉంది. అంటే ఈయన కోసం ఆయన కూడా వస్తున్నాడు అగ్నిలో పడిపోవటానికి. అంత దూరం వచ్చిన తర్వాత అప్పుడు దేవతలంతా కలిసి అక్కడ జరత్కారుడు అని ఒక ఆయన ఉంటే, అదిగో ఆయన ద్వారా ఈ యజ్ఞాన్ని ఆపిస్తారు. ఎందుకు చెప్పుకుంటున్నామనంటే మంత్రానికి అధీనులైనటువంటి వాళ్ళు దేవతలు. దేవతలంటే ఏదో గొప్ప కాదు, ఇక్కడ మంత్రం చదివితే వాళ్ళు కరెక్ట్గా రావాల్సిందే అనేటువంటి మాట కోసమే ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి మంత్రం లేకుండా యజ్ఞం చేస్తే అది యజ్ఞం కాదు, మంత్రం ద్వారానే చేయాలి. అలాగనే అదక్షిణం, దక్షిణం లేనటువంటి యజ్ఞం. యజ్ఞం అంటే త్యాగం అనుకున్నాం, దక్షిణలు ఇవ్వటం అంటే త్యాగం చేయాల. త్యాగం లేనటువంటి యజ్ఞం యజ్ఞమే కాదు, కనుక అది తామస యజ్ఞం. దక్షిణ ఇవ్వలేదంటే కర్తకి లోభగుణం ఉన్నట్టు. లోభం అన్ని పాపాలకి మూలం. అన్ని చోట్ల లోభం లౌకికంగా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ యజ్ఞం దగ్గర కూడా లోభం మాత్రం ఉండటానికి దీన్ని. అందుకని ఇలా చెప్పారు, దక్షిణలు కూడా ఉండాలి అని. అబ్బా దక్షిణది ఏముందండి, మనం చేయాల్సిందంతా పద్ధతి ప్రకారం చేశాము, మంచి బ్రాహ్మణుడు వచ్చాడు, మంత్రాలు చదివాడు, బాగానే దాంట్లో మనం సమిధులు వేశాము, ఇంకా దక్షిణలు ఇటువెందుకు తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు దక్షిణలో ఎవరైనా కేకేశారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, కాప చుట్టి తంకలో పెట్టుకొని పరుగులు తీస్తూ ఉంటారు, కానీ పిలవరు కదా మనల్ని అని చెప్పి వెళ్తాము. ఇలా చేస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు అని మనం తెలుసుకోవాలి. కొట్టకపోతే వాదు లేదు, పెట్టకపోతే ముక్తి లేదు అని సామెత. కనుక కొట్టకపోతే వాదు లేదు, పెట్టకపోతే ముక్తి లేదు అని. అందుకని ఇతరులకు పెట్టింది ఏదైతే ఉందో అదే నీవు అట్టి పెట్టుకునేది, ఇతరులకు పెట్టిందే నువ్వు అట్టి పెట్టుకునేది. ఎప్పటికైనా సరే మిగిలిందంతా పొరలపాలు. నీవు తిన్నది మట్టి పాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు అన్నారు పెద్దలు. నీవు తిన్నది మట్టి పాలు అంటే ఇవాళ తింటావు, రేపు అది బయటికి పోతుంది, మట్టి పాలు అయిపోతుంది. ఇతరులకు పెట్టింది నీ పాలు, ఇతరులకు ఏదైతే పెట్టావో అది నీ ఖాతాలో జమ పడుతుంది. అందువల్ల ఈ దక్షిణ అనేటువంటి దాన్ని తేలిగ్గా చూడాల్సినటువంటి పని లేదు. నీకు హక్కు అధికారం ఉన్నది అని నిరూపించుకోవాలంటే నీ చేతులతో నువ్వే దక్షిణలు ఇవ్వాలి, దానం చేయాలి. నీకు దానం చేయటానికి ప్రాణం ఒప్పకపోతే నీ బదులుగా ఎవరో చేస్తారు, అంటే నీ సొమ్ము మీద నీకు హక్కు లేదు అని అర్థం అన్నమాట. కనుక నీవు అట్టి పెట్టుకున్నది నువ్వు తింటావో లేదో తెలియదు, దానివల్ల ఏ ఫలితము రాదు, ఉన్నదని చెప్పుకోవటం తప్ప. కనుక నీవు త్యాగం చేయటానికి సిద్ధం కావాలి, త్యాగం చేయటం నేర్చుకోవాలి. ఇక చివరి మాట శ్రద్ధ విరహితం. శ్రద్ధ లేకుండా చేస్తే అది యజ్ఞమే కాదు, శ్రద్ధతో చేస్తేనే సత్ఫలితం. నిజంగా ఈ అధ్యాయం అంతా శ్రద్ధ మీద ఆధారపడింది. కనుక శ్రద్ధ లేకుండా చేస్తే ఏంటంటే, శ్రద్ధ లేకుండా చేస్తే అది యజ్ఞమే కాదు. ఇంతవరకు చెప్పి యజ్ఞం ఎట్లా చేయాలో ఎలా చేయకూడదో చెప్పారు. కాబట్టి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి, తామసిక యజ్ఞం చేయకూడదు, సాత్విక యజ్ఞం చేయాలా, లేదు మన అలవాటు ప్రకారం ఏదైనా రాజసిక యజ్ఞం చేస్తుంటే తప్పు తెలుసుకొని దాన్ని సవరించుకొని దాన్ని సాత్విక యజ్ఞంగా మార్చుకోవాలి. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇప్పుడు తపస్సుల గురించి చెప్పబోతున్నాడు భగవానుడు. యజ్ఞం దానం తపస్సు అని ఈ మూడింటిని అందరూ తప్పక చేయాల్సిందే అని చెప్పుకున్నాం ఇంతకు ముందే. మరి ఇంతవరకు ఆహార నియమం గురించి చెప్పారు, యజ్ఞాన్ని గురించి చెప్పారు, ఇప్పుడు భగవానుడు తపస్సు గురించి చెప్తున్నాడు. దానం తర్వాత చెప్తున్నాడు, తపస్సు ముందు చెప్తున్నాడు. ఎందుకంటే తపస్సు అంటే మనకి చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. తపస్సు అంటే ఏమిటండి, తపస్సు అంటే ఏం చేయాలి అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. కనుక తపస్సును గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. తపస్సు అంటే ఏమిటో ముందుగా చెప్పి ఆ తర్వాత మూడు రకాల తపస్సులు, సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు వాటిని చెప్తారు. కానీ ముందు ఈ తపస్సు అంటే ఏమిటో కూడా మనకి మూడు శ్లోకాల్లో చెప్పబోతా ఉంది. సాత్విక, రాజసిక, తామసిక తపస్సుల గురించి వివరించే ముందు అసలు తపస్సు అంటే ఏమిటి అనేదాన్ని చెప్పాలనుకున్నాడు భగవానుడు. ముక్తి అంటే జీవ బ్రహ్మైక్య స్థితి, మోక్షం అంటే జీవుడు బ్రహ్మము ఐక్యమైపోవటం, ఏకమైపోవటం. నిజంగా ఏకం కావటం కాదు, జీవుడు బ్రహ్మాన్ని అని తెలుసుకోవటం, జీవుడు బ్రహ్మమేనని తెలుసుకోవటం, అదే ఏకం కావటం. మరి అలా జీవుడు బ్రహ్మము ఏకమైపోవాలంటే, జీవుడు బ్రహ్మముతో కలిసిపోవాలనంటే ముందుగా జీవుడు తనలో ఉన్నటువంటి జీవభావం అనేటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలి. ఒక గ్లాసులో స్వచ్ఛమైన నీరుంది, ఇంకొక గ్లాసులో మురికి నీరుంది. ఈ రెండు కలిపామనుకోండి ఏమవుద్ది? మొత్తం మురికి నీరు. అలా కాకుండా మొత్తం స్వచ్ఛమైన నీరు కావాలంటే మురికి నీరులో ఉన్నటువంటి మురికిని కాస్త తీసేసి మనకు పద్ధతి చిల్లగింద వేసి ఆ మురికిని కాస్త తొలగించేసి శుద్ధమైనటువంటి నీరుని ఈ శుద్ధమైనటువంటి నీరుతో కలిపితే శుద్ధమైన నీరుగానే ఉంటుంది. అదే ప్రకారంగా పరమాత్మ శుద్ధం, జీవుడు మురికి. కాబట్టి ఏం చేయాలి? ఈ మురికి జీవుడిని పరమాత్మలో కలిపితే పరమాత్మ కూడా మురికి అయిపోతాడు. అందుకని ఈ మురికి జీవుల్లో ఉన్నటువంటి మురికిని తొలగిస్తే ఈ పరమాత్మ అయిపోతాడు. ఈ పరమాత్మ, ఆ పరమాత్మ, రెండు పరమాత్మ. కనుక జీవుడిలో ఉన్నటువంటి జీవభావం అనేటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలి. ఇదే మనం ఇక్కడ తపస్సుకి తెలుసుకోవాల్సింది. అయితే ఆచరణకి అసాధ్యమైన మాటలు, ఆచరణకి కుదరని మాటలు ఎవరైనా ప్రవచనాల్లో కానీ చెబితే చక్కగా వింటారు, తలకాయలు బాగా ఊపుతారు. వెళ్ళేటప్పుడు అనుకుంటారు కదా, ఇవన్నీ మనకి ఎట్ట కుదురుతాయండి, ఆయనంటే సన్యాసి కాబట్టి పెళ్ళం బిడ్డలు లేరు కాబట్టి ఆయన కుదురుద్ది కానీ మనకెట్ట కుదురుద్ది అని తీర్మానం చేసుకుంటూ పోతారు. కనుక ఎప్పుడు కూడా ఆచరణ సాధ్యం కానటువంటి మాటలు చెప్పకూడదు. కష్టమైనా సరే ఆచరణకి సాధ్యమయ్యాయే చెప్పాలి. శాస్త్రం ఎప్పుడు కూడా ఆచరణ సాధ్యమైన మాటలే చెప్తుంది, కానీ ఆచరణకి అసాధ్యమైన మాటలు చెప్పదు. నువ్వు ఆకాశానికి ఎగురు ఒక్కసారి అని ఎప్పుడు అందరు, ఎందుకంటే ఆకాశం దాకా అక్కర్లా, ఒక నాలుగు అడుగులు కనుక ఎగిరితే డాముని కింద పడతాడు, ఎముకలు ఎదిగిపోతాడు. కనుక అలాంటి మాటలు ఎప్పుడు చెప్పదు, ఆచరణకి సాధ్యమైనటువంటి మాటలే చెప్తాడు. ఎంత వినసొంపుగా ఉన్నా, ఎంత గొప్పవాళ్ళు చెప్పినా వింటామే కానీ ఆచరించాం. మన తెలివి మనకుంది, వాళ్ళ తెలివి వాళ్ళకుంటుంది. అందుకే తపస్సు అనగానే ఇదేదో అమ్మో మనకు సాధ్యమయ్యేది కాదు అని అనుకుంటాడు. ఎందుకు అనుకుంటారు? ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టి, భార్యాబిడ్డల్ని బంధుమిత్రుల్ని విడిచిపెట్టి, సమస్త సంపదల్ని భోగాల్ని విడిచిపెట్టి, ఏ అరణ్యాలకో, ఏ కొండ గుహలకో, ఏ శ్మశానాలకో వెళ్ళి ఎండలో ఎండి, వానలో తడుస్తూ, కల్లో ఒడుగుతూ, తిండి తిప్పలు లేకుండా దొరికినటువంటి కాయగస్తులు తింటూ, గడ్డాలు మీసాలు గోళ్ళు పెంచుకుంటూ, కట్టుకునేందుకు బట్టలు లేక గోచిగుడ్డలు పెట్టుకుంటూ, శరీరాన్ని విపరీతంగా కష్టపెడుతూ, మంచు పైన కూర్చుంటూ, ముళ్ళ మీద కూర్చుంటూ, ఒంటరిగా ఏకాకిలా ఏ దిక్కు లేనివాడిలా ముక్కు మూసుకొని భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండటమే తపస్సు అని మనం అందరం అనుకుంటా ఉంటాం. భగవద్గీత విననటువంటి వాళ్ళందరికీ ఇదే. భగవద్గీతలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోకుండా శ్లోకాలు కేవలంగా చదువుకుంటా ఉండే వాళ్ళకు కూడా ఇదే భావం. తపస్సులు అంటే ఇదే భావం. ఎందుకంటే అందులో చెప్పింది తెలియదుగా, ఆ తపస్సులు చేసే వాళ్ళని భగవంతుడు విమర్శించిన సంగతి తెలియక వాళ్ళు కూడా ఏమనుకుంటారు, తపస్సు అంటే అది అట్లా చేసేది తపస్సు, ఆ అవన్నీ మనకెక్కడ కుదురుతీయలేండి, మనం హాయిగా ఇట్లే ఆడుకుంటా పాడుకుంటా ఇట్లే ఉందాం అని అనుకుంటాం. చాలా మంది తపస్సు అంటే భ్రమ, ఇల్లు వాటిని వదిలిపెట్టుకోవాలి, అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు మీరే ఎవరినన్నా ఏమండి వేదాంతం చెప్తున్నారు రోజు వినండి అని అంటే, అమ్మో వేదాంతం చెబుతున్నారా, వద్దొద్దు, నా భార్యకి ఈ వేదాంతం అంటే ఇష్టం, అందుకని నేను చిట్టింట్లో కూర్చోబెట్టా. ఆ వంటది మా ఆయనకు కూడా ఇంతే, పరిగెత్తుకుంటా పోతాడు ఎవరన్నా ప్రవచనాలు చెబుతా ఉంటే, అందుకని పొయ్యావంటే మాత్రం నేను వదిలిపెడతా అని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేసి కూర్చోబెట్టారు. లేకపోతే సన్యాసుల్లో కలిసిపోదామని అయినా అని అంటారు. అంటే వేదాంతం వింటే సన్యాసుల్లో కలిసిపోతారండి. వేదాంతం చెప్పిన ఆయనకేమో 8 మంది పెళ్ళాలు ఉన్నారు, వేదాంతం విన్న ఆయనకేమో 4 పెళ్ళాలు ఉన్నారు. ఇప్పుడు వేదాంతం చెప్పే వాళ్ళందరికీ పెళ్ళాలు ఉంటున్నాయి ఉన్నారు, వినేవాళ్ళకి ఉన్నారు, వినేవాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, ఎవరు వదిలిపెట్టిపోవాలి. కానీ వాళ్ళ భయం పాపం. ఇంకేముందండి, మా ఆయన కనుక వేదాంతం విన్నా అంటే ఇల్లు వాకిలు వదిలిపెట్టి సన్యాసులు కలిసిపోతాడు అని అంటే వీళ్ళే పంపిస్తారు పాపం. కానీ ఇలాంటిది ఒక భ్రమ, ఒక అపోహ. కనుక ఈ అపోహ అంతా కూడా చాలా తప్పు. నిజంగా మనం అందరూ చేయటానికి వీలైనటువంటి తపస్సును గురించి చెప్పినప్పుడే అందరు చేయగలుగుతారు. స్త్రీలు కానీ పురుషులు కానీ వృద్ధులు కానీ వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదం లేకుండా ఎవరైనా చేయగలిగేటువంటి తపస్సునే మనకి శాస్త్రం చెప్తూ ఉంది. మోక్ష మార్గం వైపుకు మనల్ని మళ్లించడానికే భగవానుడు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ తపస్సును గురించి చక్కగా వివరించాడు. ఇది గనక మనకి తెలియకపోతే, ఈ తపస్సును గురించి కనుక మనకు సంపూర్ణంగా తెలియకపోతే, వామో తపస్సు అని అందరూ కూడా భయపడతా ఉంటారు. ఈ 8 శ్లోకాల్లో, రాబోయేటువంటి 8 శ్లోకాల్లో చెప్పినటువంటి దాన్ని ఆచరించటమే, 100 భగవద్గీతను విన్నా, 100 పూర్తిగా అర్థం చేసుకున్నా ముక్తి లేదు. ఇక్కడ చెప్పిన దాన్నే ఆచరించాలి. ఈ 8 ఏవైతే రాబోతున్నాయో అదిగో వాటినే ఆచరిస్తేనే మోక్షం, వాటిని ఆచరిస్తేనే ముక్తి. కాబట్టి మనం ఈ 8 ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం వినాలి. మరి ఈ 3 తపస్సులను ఆచరిస్తే నువ్వు ఏ రకమైనటువంటి వాసనలతో ఉన్నా, ఎన్ని పాపాలు నీకు చుట్టుకొని ఉన్నా, అన్నింటిని కూడా తుడిచిపెట్టేసేటువంటిది ఈ తపస్సు. ఎందుకు? తపస కిల్బిషం హంతి అన్నారు. కిల్బిషం అంటే పాపం. తపస కిల్బిషం హంతి, తపస్సు చేస్తే పాపాలన్నీ నశించిపోతాయి. కర్వం ఏతత్ తపోమూలం అన్నారు. కర్వత్ ఏవం తపోమూలం అంటే అన్నింటికీ మూలం తపస్సే. ఎవరు చెప్పారు? మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పబడినటువంటి బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి ముందు తపస్సు చేశాడు. ఈ సంగతి కూడా మీకు అంతకుముందు చెప్పాం, మర్చిపోయి ఉంటారు. ఏమిటంటే ముందుగా శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి ఒక పుష్పం వచ్చింది. అది పోయింది 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 పోయింది, ఎక్కడ దాకానో పోయింది, అక్కడ పుష్పం ఇచ్చుకుంది. అందులో బ్రహ్మదేవుడు ఉన్నాడు. అయ్యా ఎందుకు నన్ను ముట్టిచ్చావన్నాడు. ఆయన అక్కడి నుంచి కేకేశాడు పెద్దగా. అప్పుడు మైకులు గీకులు లేవు, పెద్ద కేకే. సృష్టి చేయి అన్నాడు. అంతే, ఇక మాట్లాడు పాప. ఈయన ఎట్లా చేయాలా, ఎవరు చెబుతారు ఆయనకి? చూశాడు అన్ని పక్కల, 4 చూశాడు. అందుకని ఆయన 4 తలకాయలు. ఎటు పక్క చూస్తే అటు పక్క తలకాయలు వచ్చింది. అందుకని 4 చూస్తే 4 తలకాయలు వచ్చింది ఆ బ్రహ్మదేవుడు. కానీ ఏం కనపడతా, ఎడు చూసి నీళ్లు కనపడుతున్నాయి, ఇంకేమి లేవు. కానీ ఏం చేయాలో తోచక తపస్సు మొదలుపెట్టాడు. ఆ తపస్సు చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది సృష్టి ఎట్లా చేయాలని. దాంతో ఆయన సృష్టి చేశాడు. కనుక తపస్సు చేస్తే సృష్టి చేయటం ఎట్లనో బ్రహ్మదేవుడికి తెలిసింది, తపస్సు చేస్తే మోక్షాన్ని అందుకోవటం ఎట్లనో మనకు తెలుస్తుంది. అందుకే తపస్సు చేయాలి అని చెప్పాడు. తపస్సు చేసిన తర్వాతనే వ్యాసుడు 18 రాశాడు. తపస్సు చేసిన తర్వాతనే మహాభారతం రాశాడు. తపస్సు చేసిన తర్వాతనే వేదాలను విభాగం చేశాడు. కాబట్టి ఈ తపస్సు అనేటువంటిది మనలో సృజనాత్మక శక్తిని కలిగిస్తుంది. అంటే మనం ఏదైనా సరే కొత్తగా సృజించాలంటే మనకి తపస్సు చేసేటువంటి శక్తి కలుగుతుంది. మరి తపస్సు చేయని వాడి పరిస్థితి ఏమిటండి? ఏమండి తపస్సు తపస్సు అంటున్నారు, మేము చేయలేమంటే తపా తిరిగేస్తే పత, తపస్సు చేయకపోతే పతనం అంతే. తనకి చేయాల్సిందే. అమ్మో నేను చేయలేమండి అని అనబాకండి. ఎందుకంటే మీరందరూ చేయగలిగినటువంటి తపస్సే ఇప్పుడు చెప్పబోయేది. ఈ ఈ ఈ రాబోయేటువంటి రోజుల్లో చెప్పబోయేటువంటి తపస్సులన్నీ అలాంటివి. తపస్సులో 3 ఉన్నాయి: శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. శరీరంతో చేసే తపస్సు, వాక్కుతో చేసే తపస్సు, మనస్సుతో చేసే తపస్సు అని 3 ఉన్నాయి. ఈ 3 వివరంగా మనకు తెలియజేస్తున్నారు, చక్కగా అర్థమయ్యేటట్టుగా చెబుతున్నారు. కాబట్టి మనం వాటిని చక్కగా చేయాలి. అయితే ఆ చేసే వాటిని ఎట్లా చేయాలి? 3 చేయాలి: శారీరకం చేయాలి, వాచికం చేయాలి, మానసికం చేయాలి. ఈ 3 ఎట్లా చేయాలి? తాత్వికంగా చేయాలి, రాజసికంగా చేయకూడదు, తామసికంగా అసలు చేయకూడదు. అందుకని ఈ 3 ఆ 3 అంటే తపస్సులో 3, ఆ తపస్సులు చేసే విధానం 3. అందుకని వాటిని కూడా మనకి ఇక్కడ చూస్తాం. ఈ ప్రకారంగా తపస్సు కనుక చేసినట్లయితే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోతాయి. మనోవాక్ కాయాలు 3 కూడా శుద్ధమవుతాయి. మనస్సు, వాక్కు, కాయం అంటే శరీరం 3 శుద్ధి అవుతా ఉంటాయి. అందుకని తపస్సుకి ఇటువంటి అమోఘ తపస్సుని తప్పకుండా మనం చేయాలి. ఇలా కనుక నిర్ణయించుకున్నారా, నేను చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారా, ఇప్పుడు అదేమిటో తెలుసుకోవచ్చు. అదేమిటో తెలుసుకుందాం రేపటి నుంచి. ముందుగా శారీరక తపస్సు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ తపస్సులన్నీ మీరు ఇప్పటికే చేస్తున్నటువంటివి, ఎందుకంటే భయపడాల్సిన పని లేదు. అస్సలు చేయకుండా ఇప్పుడు కొత్తగా చేయాల్సిన పని లేదు. ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి తపస్సులు ఉన్నాయి, దీంట్లో చాలా ఉన్నాయి. అందుకని ఏం భయపడాల్సినటువంటి పని లేదు, అన్నీ తెలుసుకోండి అంతే. తపస్సు అంటే పాత ఉద్దేశాన్ని తలుచుకొని భయపడకండి, అది వదిలేసేయండి. అది అసలు చెయ్యకూడని తపస్సులు, అవన్నీ కూడా చెయ్యవలసిన తపస్సుల్ని మనం తెలుసుకుంటాం రేపటి నుంచి. ముందుగా శారీరక తపస్సు చెప్తారు, దాన్ని తెలుసుకో.